పిప్పలాదుడు. పూర్వకాలంలో విద్యాధరులకు చిత్రకేతు రాజుగా ఉండేవాడు. అతడు ఒకసారి శంకరుణ్ణి దర్శించాలి అని చెప్పి కైలాసానికి వెళ్లాడు. ఆ సమయంలో శివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాఢంగా ఆలింగనం చేసుకుని ఉన్నాడు. మహర్షులు, రుద్రగణాలు అందరూ కూడా వారి చుట్టూ చేరి నమస్కరిస్తూ నించునున్నాయి. ఆ దృశ్యం చూసినటువంటి ఆ చిత్రకేతు భార్యాబిడ్డల సంసార బంధనాల్లో కూరుకుపోయినటువంటి పామరుళ్లాగా ఈశ్వరుడు కూడా ఇలా చేయటం అనేది ఏమీ బాగాలేదు, శివుడంతటి వాడే ఈ రకంగా చేస్తే రేపు మరి మునీశ్వర్లు ఋషీశ్వర్లు ఏం చేయాలి అని పెద్దగానే అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి శివుడు చిన్నగా నవ్వేసి ఊరుకున్నాడు. కానీ పార్వతీదేవి మాత్రం బాగా కోపగించి నువ్వు రాక్షసుడుగా జన్మించవలసింది అని శాపం పెట్టింది. త్వష్ట అనేటటువంటి వాడు ఒక ప్రజాపతి. ఒకసారి ఇంద్రుడి మీద అతనికి చాలా కోపం వచ్చింది. అందుకని ఇంద్రుడిని సంహరించడానికి తమ తపశ్శక్తితో విశ్వరూపుడు అనేటటువంటి ఒక కుమారుని సృష్టించాడు. వాణ్ణి కాస్త ఇంద్రుడు చంపేశాడు. విశ్వరూపుడి మరణ వార్త విన్నటువంటి ఆ త్వష్ట ప్రజాపతి మళ్లీ హోమం చేశాడు. ఈసారి హోమగుండంలో నుంచి అగ్ని తేజస్సుతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సూర్యుడి వంటి ప్రతాపం కలిగినటువంటి వాడు, దివ్య కాంతులతో విరాజిల్లేటటువంటి వాడు అయినటువంటి ఒక కుమారుడు ఉదయించాడు. అతడు పుట్టగానే పెరిగి ఆకాశవంతైపోయాడు. అతని వెంట్రుకలు రాగి కడ్డీలలాగా ఎర్రగా ఉన్నాయి. కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉన్నాయి. చేతిలో భయంకరమైనటువంటి త్రిశూలం ఉంది. అతడి నోరు కొండ గుహలాగా ఉన్నది. నాలుక చాస్తే నక్షత్ర మండలాన్ని తాకేట్టుంది. అతడు ముల్లోకాలను ఆవరించి ఉన్నాడు. అందుచేత అతడికి వృత్రుడు అని పేరు పెట్టాడు త్వష్ట ప్రజాపతి. వృత్రుడు ఇంద్రుడి మీద దండ ఎత్తి ఆ దండయాత్రలో ఇంద్రుడిని కాస్త ఓడించాడు. దేవతల యొక్క దివ్యాస్త్రాలు ఏవి కూడా వాడి మీద పనిచేయలేదు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి ఆయన్ని పరిపర విధాలా ప్రార్థించారు. ఆ విష్ణుమూర్తి వాళ్ల యొక్క మొరాలించి ప్రత్యక్షమై ఈ వృత్రాసురుడు మహాబలశాలి, మహామహిమోపేతుడు, మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల వల్ల అతడు చావడు అన్నాడు. చవన మహర్షి యొక్క కుమారుడు దదీచి, పూర్వకాలంలో దేవతలందరూ కూడా తమ యొక్క అస్త్రాలన్నింటినీ దదీచి మహర్షికి ఇచ్చి దాచమని చెప్పారు. ఎంతకాలానికి ఆ దేవతలు తిరిగి రాలేదు. అప్పుడు దదీచి మహర్షి ఏం చేయాలి అని ఆలోచించాడు. ఏం చేయడానికి పాలుపోలేదు. ఎంతకాలం ఈ ఆయుధాలు ఎట్లా దాచిపెడతాడు? అందుకని ఆయన వాటన్నింటినీ కూడా నీళ్లలో కలిపేసి తాగేశాడు. అవి ఆయన ఎముకలకు బాగా పట్టేసినాయి. ఇప్పుడు ఆ దదీచి యొక్క ఎముకలు తెచ్చి వాటిని ఆయుధాలుగా గనక చేసి ప్రయోగించినట్లయితే ఈ వృత్రాసురుడు నశిస్తాడు అని చెప్పాడు శ్రీహరి. దేవతలంతా కూడా ఆ దదీచి మహర్షి దగ్గరికి వెళ్లారు. ఆయన తపోనిష్టలో ఉన్నాడు. దేవతల మహర్షిని ప్రార్థించారు. ఆయన కళ్ళు తెరిచాడు. మీకేం కావాలి అని అడిగాడు. కళ్ళు తెరిచినటువంటి ఆ మహర్షిని, ఓ మహర్షి, వృత్రాసురుడి యొక్క బాధలు పడలేకుండా ఉన్నాం. అతడు తమ ఎముకలతో చేసినటువంటి ఆయుధాల వల్ల తప్పించి ఇంకా దేనివల్ల కూడా చావడు అని చెబుతూ ఉన్నారు. అందుచేత మీ దగ్గరికి వచ్చాము అన్నారు. విషయమంతా అర్థమైంది మహర్షికి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా మరణించగా తప్పదు. మరణానంతరము ఈ శరీరం అంతా కూడా క్రిమికీటకాలకన్నింటికి ఆహారం అవుతుంది. దానికన్నా ఈ రకంగా దేవతల యొక్క కార్యం కోసం ఉపయోగించడం అనే శ్రేయస్కరంగా ఉంటుంది అని ఆలోచించినటువంటి వాడై సరే అన్నాడు. ఆ తర్వాత జానంలో కూర్చుని కళ్ళు మూశాడు మహర్షి. అతడి యొక్క ఎముకలు తెచ్చి ఆయుధాలుగా చేసుకున్నారు దేవతలు. అతడి వెన్నెముకతోనే వజ్రాయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. విష్ణుమూర్తి తన యొక్క శక్తిని అందులో నింపాడు. వృత్రుడితో యుద్ధం చేసి వజ్రాయుధంతో ఆ వృత్రాసురుణ్ణి సంహరించాడు దేవేంద్రుడు. దధీచి యొక్క భార్య లోపాముద్ర తన భర్తను అన్యాయంగా దేవతలు బలి తీసుకున్నారు అని దేవతలను నిందించి సహగమనం చేయటానికి ఏర్పాటు చేసుకుంది. అప్పుడు అశరీరవాణి, అమ్మా నువ్వు గర్భవతివి, ఈ రకంగా మరణించకూడదు అన్నది. దాంతో ఆవిడ తన యొక్క గర్భాన్ని చీల్చివేసి లోపల ఉన్నటువంటి బాలుణ్ణి తీసి ఆ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి రావి చెట్టు కింద పడుకోబెట్టి తాను సహగమనం చేసింది. దేవతలు ఆ బాలుడి దగ్గరికి పోయి అతడికి పిప్పలాదుడు అని నామకరణం చేశారు. ఈ పిప్పలాదుడు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం. ఆ తర్వాత కాలంలో పిప్పలాదుడు అనరణ్య మహారాజు యొక్క కుమార్తెను వివాహం చేసుకుని స్వస్వరూప జ్ఞానం పొంది బ్రహ్మజ్ఞాని అని పేరు పొందాడు. ఈ రకంగా బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఆ పిప్పలాద మహర్షి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అవతారం.